మీ పక్కన ఎవరైనా ఎత్తపడ్డారని చూడండి. వెళ్ళిపోయిన ఉన్నారా? ఇక్కడ ఉన్నాడు. విక్కి స్థాన భ్రంశం జరిగింది. ఇక్కడే ఉన్నాడు. వెరీ గుడ్. ఒకసారి 57వ కీర్తన తీయండి. 57, సామ్ 57. లాస్ట్ ఆల్ నైట్ ప్రేయర్కి ఇక్కడ నాతో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ వారం ఈసారి వచ్చిన వాళ్ళు, లాస్ట్ టైం రాలేదు, మేము ఈసారి వచ్చిన వాళ్ళు, ఇవాళ ఎక్కువ మంది ఉన్నారు. వెరీ గుడ్. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు స్ట్రెంగ్త్ తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది? రాత్రి అంతా ప్రార్థన చేసేయడమా? అదే కష్టంగా ఉండి ఉంటుంది. అరే రాలేదు కదా, మరి బాగుంటే మరి వాళ్ళు రావాలి కదా. రాలేదంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. ఆదివారం అడగండి వాళ్ళని ఎందుకు రాలేదు. 57 ఆ టెక్స్ట్ చదవండి. టెక్స్ట్ అంటే ఆ ప్రధాన గాయకునికి హెడ్డింగ్ ఉంది కదా, అది చదవండి. ప్రధాన గాయకునికి అల్తషేర్ అనే రాగం మీద పాడదగింది. ఎప్పుడు పాడదగింది? గుహలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన ఎప్పుడు ఎప్పుడు పారిపోవడం సంతోషమా దుఃఖమా? అలాంటి వాడు పాటలు వస్తాయండి మీకు. తిట్లు, ఏడుపు, కోపము, శాపము, ఇంకేవో చేరతాయి. నా కర్మ, నా బతుకు ఎలాగైపోయింది, నా దరిద్రం, నాకు ఇలా చేశారు, నాకు అలా జరిగింది, ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది అని రావాల్సిన వాడు దేవుని గురించి పాడటం అనేది. 7వ వచనం చూడండి. నా హృదయము దేవా, నా హృదయము నేను పాడుచు. ఏంటండి ఆ ఫీలింగ్? ఏం చేస్తాడట? పారిపోతూ పాడుతూ స్తుతిగానం చేస్తాడట. మీరు ఎప్పుడైనా అలా పారిపోయేటప్పుడు, తరం పడినప్పుడు, బాధపడినప్పుడు, వేదన చెందినప్పుడు కొత్త పాట ఏమైనా రాశారా? పాట 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 పాడకపోతే పోయారు. కొత్తది ఏమైనా రాశారా? ఏమైనా వచ్చిందా? కొన్ని పదాలు ఏమైనా దొరికినాయా? మీ బాధల్ని వివరించండి. 1000 దీవెనలు ఇస్తాం అన్నాం అనుకోండి, 1000 దీవెనలు, అదే 10 మార్కులు ప్రశ్న లాగా. 1000 దీవెనలకి బాధలు వివరించినట్టే ఎన్ని బాధలు వివరిస్తారు? 1000 పదాల్లో స్టార్ట్ చేసేస్తే వస్తాయా రావా? ఇన్ని దీవెనలు మీకు కావాలంటే ఎంత ఎక్కువగా మనం బాధలు పడితే తప్ప అన్ని బాధల నుంచి అన్ని పాటలు మనకు రావు. కానీ యేసుప్రభు చేసిన ఒక పాట చెప్పనా చూడండి. మత్తయి సువార్త 26:29-30, Matthew 26:29-30. నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా తాగే దినము వరకు ఇంక నేను దాన్ని తాగనని చెప్పాడు. అంతట వారు కీర్తనలు పాడి ఎందుకు పాట పాడాడు యేసు? ఎందుకు పాట పాడుకున్నాడు? కీర్తన ఎందుకు పాడారు? మీకు తెలుసు సిచ్యువేషన్ ఏంటి? నెక్స్ట్ ఎక్కడికి? కర్టన్ రైజ్. ఇప్పుడు నెక్స్ట్ అప్పగించబడతాడు, మనం చిత్తగొడతారు, తుక్కు రేగిపోద్ది, ఒళ్ళంతా పీస్ పీస్ అయిపోద్ది, దున్నబడుతుంది. ఇక శ్రమలు రెడీ అవుతున్నాయి. దానికి ముందు ఏం పాడుతున్నాడు? ఒక కీర్తనలు పాడి ఒలివ కొండలకు వెళ్ళిరి. ఎప్పుడు ఆ పాడే అనుభవం? దేవునిలో ఆనందించడం అంటే నాకేదో జరుగుద్దని ఏడవడం కాదు, నా దేవునితో నేను ఆనందించటానికి ఏ సందర్భమూ నన్ను దూరం చేయదని చెప్పడం. ఇప్పుడు మీకోసం ప్రార్థన చేయండి అన్నాను అనుకోండి, దేనికోసం ప్రార్థన చేస్తారు? ఇప్పుడు మీకోసం అంటే మీకు ఖచ్చితంగా మీ నొప్పులే గుర్తొస్తాయి, మీ బాధలు, మీ జబ్బులు, మీ శ్రమలు, మీ అప్పులు, మీకు ఇవ్వాల్సిన, మీకు రావాల్సిన వాళ్ళవి, ఇంకేవో ఇవ్వండి ఇవ్వండిపోతుంది. కానీ నిజంగా నేను దేవునితో, దేవునిలో ఆనందించే ఒక అనుభవం నాకు ఇవ్వు ప్రభు అని ఎప్పుడని అడుగుతావా? దేవునితో, దేవునిలో అంటే నీకు మెయిన్ ఇంప్రెషన్. అలాగని నువ్వు తప్పు చేస్తావు, తప్పు చేయకుండా పరిశుద్ధంగా ఉంటావా అన్నది నేను చెప్పట్లేదు, బైబిల్ అలా చెప్పలేదు. అవి తప్పులు జరుగుతాయి, నువ్వు బలహీనత పరిస్థితులు చేస్తూ ఉంటావు, కానీ నీ లోపల ఉండే ఒక గొప్ప సంతోషం ఏంటంటే నీ కడుపు నిండిపోయినప్పుడో నీ డబ్బులు నిండిపోయినప్పుడో నీకు అన్ని స్వస్థతలు వచ్చేసినప్పుడో కాదు, కానీ దేవునితో అనే అనుభవంలోకి నువ్వు ఆనందించగలగాలి. దేవునితో ఓ పాస్టర్ గారు నిన్న ఉదయాన్నే వచ్చి, పాస్టర్ గారు మీ గురించి నేను విన్నానండి అన్నాడు. అవునా అన్నాడు. చాలా గొప్పగా విన్నానండి అన్నాడు. అంత గొప్పగా నేను లేను కదా అన్నాను. అంటే అబ్బే అలా కాదండి, మరి ఒక విషయం కోసం వచ్చానండి. ఏంటి చెప్పాను. నా చర్చ సగంలో ఉండిపోయింది పాస్టర్ గారు. ప్రభుత్వమైన దుఃఖమైన పరిస్థితి ఏంటంటే మా పక్కన చర్చ్ ఎవరైతే స్థలం ఇచ్చారో, ఈ చర్చి మీరు తీసుకోండి స్థలం, చర్చి కట్టుకోండి స్థలం ఇచ్చారో, అతను అతని ఇంటికి చర్చికి మధ్యలో గోడ కడతానని చెప్పి ఫౌండేషన్ తవ్వేశాడు. గోడ కట్టుకుంటానని చెప్పి తవ్వేశాడు. తవ్వితే ఏమవుద్ది ఇప్పుడు ఈ చర్చి గోడ ఏమవుద్ది ఇప్పుడు తవ్వుతుంటే? కూలిపోద్ది, దాని కిందకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూలిపోద్దండి, చర్చ్ అంతా పడిపోద్ది సార్, చెప్తే ఇంటర్లేదు సార్, ఇచ్చినట్టు ఇచ్చి పని చేస్తున్నానంటే ఊరు వాళ్ళందరూ పార్టీ ఏకమైపోయారు సార్, నాన్నేమో అక్కడి నుంచి ఎల్లగొట్టడానికి అని చెప్పి ఈ పని చేయించారు సార్. విపరీతంగా నాకు దుఃఖంగా ఉంది సార్. ఓహో అలా జరిగిందా. దీనికి తోడు ఇంకొక సంస్థ పాస్టర్ గారు పక్కన ఉన్నాడండి, ఆయన ఈ స్థలం ఇచ్చిన ఆయన ఇద్దరు ఏకమైపోయారు సార్. ఏకమైపోయి నన్ను ఎలాగైనా ఎల్లగొడితే ఆ చర్చ ఆయన ఏళ్ళదామని ఆ పాస్టర్ గారు కుట్ర పన్నాడు సార్. బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామని ఏదో ఒకటి చెయ్యాలి సార్, లాభం లేదు. అర్జెంటుగా మనం ఎవరినైనా కలెక్టర్ గారిని పెద్ద పెద్ద వాళ్ళని ఎవరినైనా ఇన్వాల్వ్ చేస్తే, మీరు ఎవరికైనా ఫోన్లు కొడితే వాళ్ళందరూ దీపోతే పెట్టాలంటో మనం ఏంటో తెలుస్తుంది సార్ అన్నాడు. వీ షుడ్ గివ్ అన్ ఐడెంటిటీ సార్, లేకపోతే నా కొడుకు బాగా ఇబ్బంది పెడుతున్నాడు సార్. సరే అయితే మాట్లాడదాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదాం, పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుందాం, నువ్వు కంప్లైంట్ రాస్తావా అని. రాస్తాను సార్. మీరు ఊరండి, మీకెందుకు ఎంతైనా నిలబడిపోతాం అంతే అని. ఎంత ఖర్చు పెడతావు? 100,000 రూపాయలు ఖర్చు పెడతావు అంటే అంతుంటూ గోడ కట్టుకుంటాం కదా సార్. మరి పోలీసులు వ్యవహారం యంత్రాంగం ఇవన్నీ తీయాలంటే డబ్బులు కట్టాలి, కొంచెం వాళ్ళు అడుగుతారు. మరి ఏం చేయాలి? దాని సంగతి ఏంటంటే మరి అదేదో మీరు చూసేయండి సార్, ఎనాగ్రేషన్ మేము పిలుస్తానన్నాడు. రిబ్బన్ కట్టింగ్ అంటే నేను వెళ్ళి అది చేయను కదా, నేను రిబ్బన్లు కత్తిరించను, అవన్నీ చేయను అని. మరి ఎలా సార్, ఏదో ఒకటి చెయ్యాలి సార్, మనం అంటే ఏదో తెలియాలి సార్ అని. సరే ఓ పని చేద్దాం, ప్రార్థన చేద్దాం అని చెప్పి ఇద్దరం చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి మా అమ్మగారు చెప్పాను, అమ్మ స్వీట్స్ ఏమైనా ఉన్నాయంటే, నిన్నే ఒక సిస్టర్ గారు పాస్టర్ గారు అని చెప్పి శివరామకృష్ణ స్వీట్స్ నేతిమిఠాయి ప్యాకెట్ ఇచ్చారు, 1 కేజీ 1/2 కేజీ ప్యాకెట్, కలకండ ప్యాకెట్, సీల్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఆవిడ చెప్పిచ్చారు, బాబు ఇది కలకండ నీకు ఇష్టమని తెచ్చాను. నాకు ఇష్టమని ఎవరు చెప్పారమ్మా, నేను ఎప్పుడు తినదన్నాను. అంటే వాడుగ్గా తెచ్చారు ఆవిడ. అది పట్టుకో అరటిపళ్ళు ఏమైనా ఉన్నాయంటే ఆ వచ్చి నీరు మొన్న సండే తీసుకొచ్చాను. ఆ అరటిపళ్ళు డజను ఇంత పెడ ఉంది, ఈ స్వీట్ ప్యాకెట్ ఒక కవర్లో వేసి ఇచ్చేయమ్మా ఇచ్చారు. పాస్టర్ గారు అన్నారు కదా అని ఇచ్చింది ఆవిడ. తీసుకొచ్చాక ఈ పట్టుకెళ్ళి, మీకు శత్రువుగా ఎవడైతే ఆ పాస్టర్ ఉన్నాడో ఆయనకి ఇవి ఇచ్చి వందనాలు చెప్పి, నేను మీకేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి అని అడిగి ఆయనతో కూర్చుని, పాస్టర్ గారు మీ పిల్లలు ఎలాగున్నారు, మీ మిస్సెస్ పరిస్థితి ఏంటి, మీ సంఘం ఏంటి, మీ ఊర్లోనే నేను వచ్చాను కదా, మరి మీకు మీరు ఎలా జరుగుతుంది, మీ సేవ ఏంటి, నేను దేనికోసమైనా ప్రార్థన చేయమంటారా, నేనేమైనా తప్పు చేస్తే మీరు క్షమించండి అని చెప్పి ఆయనతో సమాధాన పడింది. అదే నేను చెప్పే నీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరిక, వెళ్ళి చెయ్యి పనంటే, ఇవన్నీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇచ్చారు అన్నాడు. అవును, ఎలాగెళ్తారండి, ఆయన మీద కేసు పెట్టి వాళ్ళ ఊరంతా నేకం చేసి నన్ను నా గోడ తవ్వించేసి నాకు ఎలా ఇవన్నీ నువ్వు చెప్తున్నటువంటి అంశాలు. వాస్తవం ఏంటంటే నీ సహోదరుడిని నువ్వేం చేయాలి, మరి నువ్వేం బైబిల్ పాస్టర్ అయిపోతావు, నువ్వు నీ ఊరు జనాలకి నువ్వు నిజమైన పాస్టర్ నువ్వు ఆడు దొంగోడని తెలియాలంటే నువ్వేం చేయాలి, మరి వెళ్ళి సమాధాన పడాలి కాబట్టి వెళ్ళా పని చేయాలి. మనిషి స్వీట్ ప్యాకెట్ అరటిపళ్ళు పక్కన పెట్టేసి 2 గ్లాసులు మనిషిని తాగాడండి. అది కాదు పాస్టర్ గారు, ఇంకేమన్నా చేయండి అంటున్నాడు. దేవునితో ఆనందించడం అంటే వాక్యం కొరకు బతకడం, ఆ మాట పట్టుకుని చెయ్యడానికి సంతోషంగా పరిగెత్తి నేను చేశాను ఆ పని. వెన్ ద ప్రాబ్లం కమ్స్, సిచ్యువేషన్ వచ్చి పూర్తిగా తలకిందులైపోయి నేను అక్కడ ఉండడానికి అవకాశం లేని పరిస్థితుల్లో నేను వెళ్ళి ఆ పని చేసి వచ్చాను. ఈరోజు అక్కడ అది తయారైంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుణ్ణి ఆనందించడం అంటే నా దగ్గర డబ్బులు లేవని ఏడవడం కాదు, నాకు జబ్బు ఉందని బాధపడటం కాదు, నాకు ఇది లేదు అని కంప్లైంట్ చేసి సొనడం కాదు, నా దగ్గర దేవుడు ఉన్నాడని నేను సంతోషించడం. నేను దేవుని నమ్మాను కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడిన వ్యక్తిగా నేను కూడా ఆనందించాలి అనే సంతోషాన్ని పొందడం. ఈరోజు దేవుడు ఉన్నాడు అంటే ప్రాస్పరిటీ ఉండాలి కదా, ఫ్రీడమ్ ఉండాలి కదా, సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉండాలి కదా, లగ్జరీస్ ఉండాలి కదా, లావిష్నెస్ ఉండాలి కదా, పెయిన్ కూడా ఉండాలి కదా. బైబిల్ చెప్తుంది పెయిన్ కూడా ఉండాలి కదా, మరి ఇవన్నీ ఉండాలంటే అది కూడా ఉండాలి కదా. దెన్ ఇది ఉంది, నెక్స్ట్ అది వస్తుంది, దీని గురించి ఎందుకు ఎదురు చూడు, ఇది తీసేయండి, శ్రమ తగ్గించేయండి. ఎలా ఒకలాగా మీరు తీసేయండి పాస్టర్ గారు, ఈ బాధలన్నీ మానిపించేయండి మానిపించేయండి మానిపించేయండి. ఆ పాస్టర్ గారు మనస్సు అసలు ఎంత మాత్రం అంగీకరించలేదు. కానీ చెప్పాను నీకు ఇంకొక ఏ మార్గం లేదు, నీకు ఉన్నది ఒకటే ఒక మార్గం, బైబిల్ అంతే, ఎల్లు ఆయనతో సమాధానపడు. దారిలో నీకు ఇంకో 300 ఇస్తున్నాను, ఛార్జీకి 200 అవుతుంది, 100 రూపాయలు పెట్టి నీకు దగ్గరలో లోకల్లో రాజస్థాన్ ఒకటి అక్కడ జిలేబీలు సమోసాలు వేస్తూ ఉంటాడు, ఒక అరకే జిలేబీ ఒక 10 సమోసాలు కొను. మీ ఇంటి పక్కన ఎవరైతే స్థలం ఇచ్చాడో ఆడింటికి వెళ్ళు, ఇవేమో నేను ఇచ్చానని చెప్పు అక్కడ, ఇవేమో నేను కొన్నానని చెప్పి వెళ్ళి వెళ్ళి నీ పక్కింటితో సమాధాన పడు, నీ పాస్టర్ గారితో సమాధాన పడు. వెళ్ళండి పాస్టర్ గారు, మీకు తెలుసా నేను ఇప్పుడు ఎవరితో ఏ పాస్టర్ గారితో అయితే చెప్తున్నానో అతనికి 12 సంఘాలు ఉన్నాయి. ఈజ్ అ సీనియర్ పాస్టర్ పాస్టర్, 12 సంఘాలు ఉన్నాయి. ఆయన అంటాడు ఈరోజు నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా, నా 12 సంఘాలని కూడా లారీల్లో వచ్చేయండిరా అని అంటే దుమ్ము రేపేస్తారన్నాడు. 12,000 సైన్య సమూహాలను ఎవరు, యేసు ప్రభువు డైలాగ్ చెప్పాడు, నేను తలుచుకుంటే ఒక్కసారి నా తండ్రికి నేను కేక వేస్తే 12,000 సైన్య సమూహాలు వచ్చి ఈ ప్రదేశంలో దుమ్ము దుమ్ము చచ్చిపోతారు, ఆ గుర్రాలు దుమ్ములకే చచ్చిపోతారు అందరూ. అలాంటిది నేను దింపేయగలను పాస్టర్ గారు, మీరు ఆ పొలిటికల్ గా కానీ మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని నేను మిమ్మల్ని ఎత్తుకుని వచ్చానండి అని. ఈ గవర్నమెంట్ కొద్ది టైమే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఆ గవర్నమెంట్ పర్మనెంట్, మన రాజ్యము భూ సంబంధమైనది కాని రాజ్యం. కాబట్టి ఆ రాజ్యానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఏదైతే చెప్తుందో ఆయన ఎలాగైతే చేశాడో ఆయనలో మనం పని చేసుకుని వెళ్ళటమే సంతోషించడం. సో గో అహెడ్ అని మొత్తానికి 15 నిమిషాలు గిలగిలగిలగిల ఆడిపి, కాదండి మరి ఇంకేమీ చేయలేమన్నాడు, ఇది ఒకటే చేయాలనిపిస్తుంది, దేవుడు చెప్తున్నాడు వెళ్ళి చేయాలి, ఆలోచిస్తాను సార్ అన్నాడు. మంచిది, వందనాలు, ప్రార్థన చేయరా అన్నాడు. ఇంకెందుకు చేయడం, ప్రార్థన చేయాల్సిన పనే ఉన్నాడు, దానికి క్రియ చేయాలి, క్రియ చేయడానికి శక్తిని అడగాలి. నువ్వు క్రియ చేయడానికి ఇష్టం లేదు మరి శక్తి ఎందుకు, వెళ్ళిపో దాని గురించి తర్వాత చూసుకుందు, ప్రార్థన వెళ్ళు అన్నాడు. పం బస్ ఎక్కేశాడు, వెళ్ళిపోయాడు, బస్ స్టాండ్ లో దిగాడు, ఎదురుగా రాజస్థాన్ కోర్టు కనపడుతుంది. ఏం చేయాలి, పాస్టర్ చెప్పారు కదా చూద్దాంలేని, ఇక్కడ నుంచి అతని ప్రదేశానికి వెళ్ళడానికి 2.5 గంటలు ప్రయాణం, 2.5 అవర్స్ అటు నుంచి వచ్చాడు, 2.5 అవర్స్ ఇటు నుంచి ట్రావెల్ చేసుకెళ్తున్నాడు. వెళ్ళి కొన్నాడట, ఇంటికెళ్ళాడట. పాస్టర్ గారు ఏమన్నారండి అలా ఆవిడ ఏమన్నారు, వస్తారా మొత్తం అందరూ వచ్చేస్తారా, కరెక్ట్గా దిగుతారా మన దగ్గరికి, మొత్తం అంతా అయిపోతుంది, గోడే కాదు చుట్టుపక్కల ఎవడో మన దగ్గర రాకుండా జరిగిపోవాలి, ఉండవే బాబు శమట్లెక్కుతున్నాయి. పాస్టర్ గారు నిన్ను కూడా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు, నిన్నేమో పాస్టర్ గారిని క్షమాపణ అడగమన్నాడు, నన్నేమో పాస్టర్ క్షమాపణ అడగమన్నాడు, ఈ రెండే మార్గాలు అంటే ఈ అరటిపళ్ళు స్వీట్ ఆయన ఇచ్చిమన్నాడు. అక్కడ ఆవిడ అన్నాడ, నేను చచ్చిన రానన్నాడు, నాకేం పని, నువ్వు ఆయన తేల్చుకోండి, ఈ గొడవలు నన్నురా అక్కడ అన్నాడు. మరి నువ్వే కదే మినిస్టర్ వస్తాడా కలెక్టర్ వస్తాడా అన్నాడు, నువ్వు చెప్తేనే కదా వెళ్ళాను నేను, ఎలాగా పరిస్థితి ఏంటని. ఆ రోజు వెళ్ళలేదండి, వెళ్ళలేదు, ఉండిపోయారు 2 డేస్, కదలేదు. ఆదివారం పొద్దున్నే దేవుడు ప్రేరేపణిస్తున్నాడట, సమాధాన పడకుండా నువ్వు నన్ను ఎలా ఆరాధిస్తావు అని అడిగాడు. సరే లాభం లేదని ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు లేచి తలస్నానం చేసి తెల్లబడులు కొట్టుకుని ఇద్దరు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యగారు వందనాలు, వందనాలు, ఏంటి మీరు ఇలా వచ్చారు అని, మేము తప్పులు చేశాం సార్, మేము పాపులమి, మీరు మన్నించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని ప్రేమించండి అని అడిగారట వెళ్ళి. అదేంటి పాస్టర్ గారు మీరు చాలా పెద్ద పాస్టర్ గారు, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, మీ గురించి మేము పెద్ద పెద్దగా అదంతా కాదండి, చర్చ్ అనేది ఏదో కట్టాము పొరపాటు, ఒక గడుగు ఇటు అటు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి కొలతలు బట్టి అని జరిగితే జరుగుండొచ్చు, దాన్ని బట్టి ఇంకేదైనా మరి మీరు ఈ గ్రామంలో ముందున్న సేవకులు కాబట్టి మీరేం చెప్తే అది నేను చేస్తాను, నన్ను మనస్ఫూర్తిగా మీరు క్షమించండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన నాకు బుద్ధి చెప్పి మీ దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళును ఇవి ఇచ్చేయమన్నాడు, ఇవి ముగ్గిపోయాయి ఏమనుకోకండి, 2 రోజులు మా ఇంట్లో పెట్టాను అని చెప్పి ఆ ఇచ్చాడు, తీసుకున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడు, అసలు మన గుడిని పడగొట్టడానికి ఆడు ఎవడండి అన్నాడు. ఈ అరటిపళ్ళు స్వీటు పనిచేస్తుందో ఈ రెండు రోజుల నుంచి ఆ నలుగురు నలుగురికి వచ్చిన ఆ రక్తము చెమట వాసన పనిచేస్తుందో తెలియట్లేదు కానీ జరుగుతుంది. అటు ఎవడండి మీకు ఇచ్చినట్టు ఇచ్చి అసలు కాగితం రాయించుకోకుండా మీరు ఎందుకండి నా పనిచేశారు? పండి చర్చి మనకి ఇంకా 3 గంటల టైం ఉంది, ఏదో వెళ్ళిపోదాం అని చెప్పేసి పావుతొక్కి వేడికి ఆ ఇంటి ఆర్డర్ తలుపుకుంటారట. ఆల్రెడీ జిలేబీలు సమోసాలు ఇక్కడ ఉన్నాయి, పట్టుకెళ్ళి ఇచ్చాడట. అందున్నారు ఏంటంటే మీరు చేసిన సేవ ఇంతంత కాదండి, అంత బాగుంది. ఈ పాస్టర్ గారు వెళ్ళి ఆయన్ని పిలిచి, అవునండి మీరు ఇచ్చింది ఇచ్చారు, పర్మనెంట్గా ఇవ్వలేదు, పర్మనెంట్గా ఇస్తే తప్ప మీ ఇల్లు దీవించబడదు, నువ్వు ఇల్లు కట్టావు మధ్యలో ఆగిపోద్ది, అది కంప్లీట్ అవ్వాలంటే నువ్వు కాగితం మీద రాసేయాలంటే ఈయనే కదా ఎక్కేసింది, వీళ్ళిద్దరు కలిసి కలిసిపోయారు. ఇప్పుడు ఈయన సలహా చెప్తుంటే ఆయన కనుక్కుంటాడంట, ఈయన కనుక్కుంటాడంట పాస్ గారు. ఏమనుకున్నారో తెలియదు, కాగితాలు అగ్రిమెంట్లు అన్నీ ఈయన రాయించి దగ్గర పాస్ గారికి ఇచ్చి ఈ జాగాకి హద్దు ఉంది కాబట్టి ఈ గోడ ఆయన చేత పూడిపించి గోడకు దన్ను చేసి వీళ్ళు సపరేట్గా గోడ కట్టి అంతా చేసి నాకు ఫోన్ కొట్టాడు. పాస్ట్ గారు దేవుడు పనిచేశాడండి, నాకు తెలుసు దేవుడు పని చేయకుండా ఉండలేడు, ఎప్పుడు ఆయన చేతులు ఖాళీగా ఉండవు, ఆయన పనులు ఎప్పుడు నిత్యముగా ఉంటాయి, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, చేతులు ఇస్తూ ఉంటాడు, ఆయన పని అది, ఖాళీగా ఉండడు ఆయన చేస్తాడు. ఏం జరిగింది అగ్రిమెంట్ రాయించాడా అన్న, మీకు తెలుసా? నాకు తెలుసు అగ్రిమెంట్ రాస్తాడు, సైట్ అంతా నీ పేరు మీదకి వచ్చేస్తారు, దమ్మిడి ఖర్చు అవ్వదు, ఆయన చేతే మీ చేత చేయిస్తాడని నిన్ను దేవుడు అంటే కరెక్ట్గా అలాగే అయిందండి, కానీ 2 రోజుల ముందే మీరు నాకు చెప్పిస్తే సరిపోయేది కదా, వెళ్ళినండి ఇలా చేస్తే ఇలాగ అయిపోద్దని చెప్తే నేను వెళ్ళిపోయి సమాధానం పడిపోదును కదా, అవి చెప్పేస్తే ఇటు సమాధానం పడతారా చెప్పండి, నేను చెప్పానని రేపు నా ఫోటో పెడతాడు అక్కడ. దేవుని కార్యం ఏంటంటే నీ హృదయంలో వాక్యాన్ని వాక్యంలాగా చేయటానికి ప్రేరేపించబడుతూ ఆనందంగా చేయటం. ఆ 2 రోజులు బట్టి ఆనందంగా ఆ పనిని ఒప్పుకుని చేయటానికి, నిజానికి ఒప్పుకుని చేసుకుంటాడంటారా, బాప్తరే చేస్తాడు ఆ పని. ఈరోజు నీ జీవితంలో దేవునితో సంతోషించగలిగే అనుభవానికి నీ పరిస్థితి ఏదైనా సరే మనం దేవునితో సంతోషించే పరిస్థితి కావాలి. ఏం చేద్దాం? ఒకసారి లేచి నిలబడదాం, నిలబడద్దులే, మోకాళ్ళు లేండి, ముందు మోకాళ్ళు లేండి, నెమ్మదిగా నుంచుందాం, మోకాళ్ళు నొప్పులెట్టినప్పుడు నుంచుందాం. నన్ను అలా దగ్గర దగ్గరికి ఇరుక్కుపోతే మీకు కష్టం అవుతుంది ప్రార్థన చేయడానికి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరిద్దాం, బాగా మోకాళ్ళు ఉన్నాయంటే ఏమి ఇబ్బంది పడదు, లేచి నుంచోండి, కంగారు పడద్దు. ఇప్పుడు ప్రార్థన చేద్దాం, మీరే అడగండి, దేవునితో ఆనందించే అనుభవం మాకు ఇవ్వని అడగండి, అడగండి, అందరూ మాట్లాడండి. ఎందుకంటే నీవు ఆనందించాల్సింది లోకంలో కానీ లోకంలో ఉన్నదాంతోనే కాదు. తొచ్చో మీరు లెగిస్తే ఎంత టైం ప్రయాణం చేస్తారు? 10 నిమిషాలు అన్నారు ఒకళ్ళు, గంట, అరగంట, ఒకళ్ళు గంట. ఆ టైంలో మనకి ఆసక్తి కలిగిన ప్రార్థన ఉంటుందా, నిద్రతో ప్రార్థన ఉంటుందా? నిద్రతో ప్రార్థన చేయటం అనే అనుభవంలో అందరం పడిపోయాం కదా, మెలకుతో ప్రార్థన చేసే అనుభవంలోకి వద్దామా? అది నిద్రలో ప్రార్థన మీకు తెలుసు, ప్రార్థన చేస్తున్నారో లేదో కూడా మీకు తెలీదు, కానీ బాగా ప్రార్థన చేస్తారు ఆ టైంలో. ఏంటంటే ఒక భయం, దేవుడు చూపించింది జరిగిపోద్దేమో, అది ఏదైనా పెడకాలనుకోండి, అది ఎక్కడైపోద్దో ప్రార్థన చేయకపోతే అని చెప్పి లెగుస్తారు. కానీ ప్రతి దర్శనంలో కానీ కలలో కానీ మిమ్మల్ని భయపెట్టింది ఏది దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎనీ విజన్ మీకు అది నష్టం కలిగించేసేంత, బాధ కలిగించేసేంత భయంతో మీకు కలిగిందంటే అది దేవుడి నుంచి రాదు. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని అన్యాయం చేయడు, మిమ్మల్ని భయపెట్టడు, ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి జరగదు. ఒక సిస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే కుంకుంబరిని పడిపోయడం చూపించాడు, ఆవిడ నిద్రలో కనబడింది, కుంకుమని దొబ్బలు పడిపోయి వెండి బరిన కప్పుడిపోయి కుంకుమంతా కింద తొలగిపోయింది. సినిమాల్లో అయితే ఏంటి మనకి, తెల్లారిపాటికి ఆవిడ వచ్చేసింది అలా ఆయన తీసుకుని. ఎలా వచ్చింది తెలుసా, వాళ్ళ కారు ఉంది, వాళ్ళ అబ్బాయికి బండి ఉంది, ఆయన రెండూ లే ఆటోలో వచ్చింది. ఏంటి అని అంటే ఒకవేళ కారు మీద వెళ్ళినప్పుడు గుద్దితే, బండి మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయితే ఏ ఆటో అవదా, అయితే డ్రైవర్ పోతాడు కదా అంది ఆవిడ. నేను అడిగితే ఆటో డ్రైవర్ పోతాడు కానీ మేము బతుకుతాం కదా, వెనకాతలు ఉంటాం కదా. సరే ఇద్దరు వచ్చారు, ఏంటమ్మా అంటే రాత్రిలా కలొచ్చింది పాస్ గారు, ఆయన చనిపోతాడని. ఆయన చనిపోతాడా? దేవుడు అలా చెప్తాడా? నాకు తెలిసినంత వరకు మరణము దేవుని చేతిలో మాత్రమే ఉంది, ఆయన ఒక్కడే దాన్ని. అయితే దాని విషయంలో సింబాలిక్గా చూపిస్తాడు, ఎందుకంటే నువ్వు సిద్ధపడ్డానికి, అంతేగాని నిన్ను ఏడిపించడానికి ఆయన పని చేయడు. దేవుడు చెప్తాడు, చేస్తాడు. ఎందుకంటే అబ్రహాం చెప్పాడు కదా, నేను చేయబోతున్నది నా సేవకుడైన అబ్రహాంకి మరుపరిచదన దాస్తానా దాయన అన్నాడు. సో నీకు కూడా కొన్ని విషయాల్లో నీ నుంచి దేవుని చిత్తమైనటువంటి ఎడబాటే కనుక జరిగితే నీకు చెప్పి చేస్తాడు. ఇందుకే ఎలా వచ్చింది, ఆయన ఎలా చనిపోయాడు నువ్వు దర్శనంలో చెప్పమ్మంటే కొంకొంబని స్టోరీ చెప్పింది. నువ్వు బాప్టిజం తీసుకున్నావా అని అంటే అదే పాస్టర్ గారు మీరే కదా ఇచ్చారా, ఎన్నాళ్ళు అయిందంటే ఎప్పుడు, నేను మీకు పాత విశ్వాసిని కదా అని, ఓల్డ్ విశ్వాసి. నీకు కొంకొం సంగతి ఎందుకు వచ్చింది, దేవుడు అలా చెప్పడు కదా, అది హైందవ సూచన కదా, క్రైస్తవ సూచన ఏమైనా అడగాల్సింది కదా, నువ్వు ఎందుకు దీని గురించి భయపడుతున్నావు అంటే చాలా మందికి భయము కలగంగానే దేవుడిని పట్టేసుకుంటూ ఉంటాం, భయం కలిగి. కానీ దేవుడు ఎప్పుడు, దేవుని దర్శనంలో ఎప్పుడు కూడా మీకు భయం ఉండదు. అర్థం కాకుండానే ఉంటుందేమో కానీ భయం మాత్రం రాదు. దేవుడు ఎప్పుడు కూడా మీకు అలాంటి దర్శనాలు ఇవ్వడం, కంగారు పడద్దు. ఎప్పుడు కూడా అలాంటి విషయాల్ని భయపడకండి. మెలకుగా ఉండి చేసేటప్పుడు ఒక విషయం అడుగుదాం. రోమా పత్రిక 13:14 చూద్దాం. శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై, శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఏం చేయమన్నాడు, చేసుకోమన్నాడా చేసుకోవద్దన్నాడా? ఒకసారి చూడండి 13:14 Romans 13:14 అందరు తీసు. అదేనమ్మా 13:14 అది ఎక్కడ వచ్చింది, 13 రోమా పత్రిక 14:1 చదవండి. మెట్టుకు ప్రభుని యేసు క్రీస్తును ఏం చేయాలట, మీరేం ధరించుకున్నారు చూసుకోండి ఒకసారి, మీరేం ధరించుకున్నారు చూసుకోండి, ఏమిటేటి ఏం ధరించుకున్నారు మీరు, మీ బాడీ మీద ఏమున్నాయి చూసుకోండి, షర్టు ప్యాంటు, మీరైతే చీరలు జాకెట్లు, ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయే మన మీద, వాచీలు, ఇవి కళ్ళద్దాలు, బెల్ట్లు, బంగారపు చైన్లు, గాజులు, ఉంగరాలు, ఇంకా గాజులు, మనం బయటికి వెళ్ళినప్పుడు చెప్పులు, అదే యేసుక్రీస్తుని ఎక్కడ ధరించుకుంటారు మరి? అందుకే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, కట్టబన్నీలాగా ఇలా బైక్ ఎత్తేసి ఇక్కడ సిలువ ఇస్తున్నారు, అడవుల్లంతా కనపడేలాగా. ఆడపిల్లలు అయితే ఈ పిల్లల మీద ఎక్కడా అనే భాగం తెలియని ప్రదేశాల్లో కూడా టాటూలు. ఓ పిల్లోడు నిన్న షర్ట్ సగం వేశాడు బొడ్డుకి పైకి కిందకి కాకుండా, అక్కడ John 3:16 అని రాసి ఉంది. నాకు షాక్ అయిపోయాను, అంటే పిలిచి అడిగాను ఏంట్రా ఇది John 3:16 అంటే బైబిల్ అన్నాను. ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, నీ పొట్ట మీద రాస్తున్నావు దాన్ని, ఫ్యాషన్ అన్నా, ఫ్యాషన్గా వాక్యాలను కూడా రాసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఒకసారి ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని ధరించుకుంటే కనపడా అక్కర్లేదా, కనపడుతుందా, నిద్రలో ఉన్నారా, కనపడాలా? ఇప్పుడు నా నేను కళ్ళద్దాలు ధరించుకున్నాను, మీకు నా కళ్ళద్దాలు, నేను షర్ట్ ధరించుకున్నాను కనబడుతుంది, ఇదిగో నేను మైక్ వేర్ చేసుకున్నాను కనబడుతుంది, నేను పెన్ వేసి పెట్టుకున్నాను మీకు కనబడుద్ది, నేను ఏం వేసుకున్నాను మీకు కనబడదు. మరి యేసుక్రీస్తు ఎలా కనపడతాడు, నీ బాడీలో ఎక్కడో ఏదో ఒక పార్ట్లో కనపడతాడా, మొత్తం బాడీ అంతా కనపడాలా? క్రీస్తుని ధరించుకోండి అంటే ఫుల్ బాడీలో కనపడాలి, ఒక్కొక్క పార్ట్లో కాదు. ఒక్కొక్క పార్ట్లో అయితే మళ్ళీ రిపేర్కి వెళ్ళాల్సిందే, ఫుల్ బాడీకి కనబడాలి. ఇప్పుడు మొత్తం యేసుక్రీస్తు వారి రూపాన్ని మనం ధరించుకోవాలి అని అంటే ఒక్క పని చేయకపోతే ఆయన కనపడతాడు. ఏంటి ఆ పని, అదే వచనంలో ఉంచదండి, ఏం చేయకూడదు, ఇప్పుడు నెరవేర్చుకున్నటకు దేని ఏం చేయకూడదు, శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై. ఒక విషయం ఆలోచించండి, శరీరం విషయంలో ఆలోచన అంటే ఏమేం చేస్తారు, ఏమండి ఇక్కడ ఉన్న వాళ్ళు నా వైపు చూసి చెప్పండి, బాడీ లేక మీ శరీరము అంటే ఏంటి? ఆడవాళ్ళు ఒకలాగా చెప్తారు, మగవాళ్ళు ఒకలాగా చెప్తారు, చూడండి తేడా. ఇప్పుడు మీరు బాడీ, మీ శరీరం అంటే మీరు ఏం చెప్తారు? ఏమేంటి మీ శరీరాలు చెప్పండి అసలు. అవి వాట్ ఈజ్ యువర్ బాడీ? నా ఈ వాస్ టెల్లింగ్ హిజ్ పార్ట్స్, కాళ్ళు, చెవులు, చేతులు, ముక్కులు, ఈ చెప్తున్నాడు. అంటే తన బాడీలో పార్ట్ తన శరీరంగా ఊహించాడు. అమ్మా నువ్వు చెప్పు రాణి, ఏంటి నీ శరీరం అంటే ఏంటి? నీకేం అర్థమని చెప్పు. నీకేంటి నీ బాడీ అంటే? నీ శరీరము, నీ శరీర ఇచ్ఛ. నీకు కూడా అవయవాలుగానే అర్థమైంది. సుదర్శన్ సార్, ఫిజికల్ భౌతికమైన గుర్తింపు అంటున్నాడు అన్నయ్య. శరీరము అనగానే వచ్చిద్దా రాదా? ఐడెంటిటీ ఉండాలక్కర్లేదా? ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు లేరనే కదా బాధపడతారు. ఐడెంటిటీ ఉంటే ఉన్నారని కదా చెప్తారు. ఫిజికల్ గా ఉండే వాళ్ళకి గుర్తింపు కూడా కదా. దట్స్ ట్రూ. ఇంకా సుదర్శన్ గారు, ఫిజికల్ బాడీ, మీ శరీరము, మీ శరీరానికి ఉన్న ఇచ్చలు అంటే ఏంటి? ఏమేమి కనపడతాయి మీకు? ఆకర్షించాలి, ఆకర్షించే ఆకర్షణీయమైన కోరిక. ఇంకా ఆలోచించండి. ఇంకా చూసేవన్నీ కూడా నాకు కావాలి అనుకునేటువంటి కోరిక, ఇది కూడా శరీరమే ఇచ్చా. తల్లి నువ్వు చెప్పరా, ఓన్లీ నీ నీ బాడీ అంటే నీ ఒక్కదానివే కనబడతావా? ఇంకెవరన్నా ఇంకేదైనా కూడా కనబడుతుందా? ఇంకా నీ నీ నేను నా శరీరము. ఇంకా ఇంకొంచెం లోపలికి వెళ్ళండి. శరీరం, బాడీ, బాడీ, నీ బాడీ రిలేటెడ్ ఏమిటి? శరీరాన్ని ప్రేమించడం నేనే. ఇంకా కంఫర్ట్, సుఖాలు. ఇంకా హృదయం లోపల కొన్ని ఉన్నాయి. ఇంకా ఇంకా నిద్ర, సుఖాలు అవన్నీ. ఇంకా జాగ్రత్తగా, కాపుదలగా, గుడ్. ఇంకా ఇంకా ఓన్లీ మీ బాడీయేనా? మీ శరీరము, మీ శరీరము. ఏమంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు కేవలం నీ బాడీ గురించి ఆలోచిస్తావు, ఇంకే బాడీల గురించి ఆలోచిస్తావా? ఇంకెప్పుడు ఆలోచించవా? ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక్కదా నువ్వు ఆలోచించకుండా ఇంకెప్పుడు ఆలోచించవా? నీ 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 శరీరం అంటే ఇప్పుడు ఎవరు? కొంతమందికి భర్త. శరీరంలో సగభాగం ఎవరు? సో దట్ ఈస్ వన్ బాడీ. నీ పిల్లలు నీ కూర్చున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? నీ శరీరం, దట్స్ యువర్ కిడ్స్. ఇప్పుడు నా నా శరీరం ఏంటి? ఇప్పుడు ఎవరెవరు మారుతున్నారు చూడండి. ఇప్పుడు డెబ్యుయేషన్లు, ఇప్పటి వరకు మీరు ఆ పాటలు అన్నారు. ఇప్పుడు ఎవరు? నా భర్త, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, మా పిన్ని, మా అప్ప, మా తెలియదా లేదా? లేరా నిజంగా చెప్పండి. అలాగే మీ బాడీ కాదా? వదిలేండి అయితే చూద్దాం. గోర్లు కత్తిరించినట్టు, ఎటుకులు కత్తిరించినట్టు కత్తిరించుకుని వదిలేండి అంటాం. అబ్బే మా బేనమామ వేలు విడిచిన చిన్నత్త కూతురు, అది కూతురు కూతురు ఏదో అయితే ఇప్పుడు నేను వెళ్ళాలట. వెళ్ళకపోతే గొడవ. ఏంటి తేడా? నా శరీరం, దట్స్ మై బాడీ, దట్స్ మై బ్లడ్, ఐ షుడ్ గో. ఎవ్రీ టైమ్ నీ శరీరము లోపల నా మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు. ఇప్పుడు నీ శరీరం అది. శరీరమును యేసు ప్రభువు ధరించుకోవాలంటే ఎవరు కనపడకూడదు? ఇప్పుడు ఏమేమి కనపడకూడదు చెప్పండి. అన్నీ అనకండి తల్లి. నీకేది ప్రాబ్లం అది చెప్పు. ఇన్ విచ్ పార్ట్ జీసస్ ఇస్ నాట్ ఏబుల్ టు కవర్ యూ? ఆయన ఆ పార్ట్లోకి వచ్చి ఉండలేడు. ఎందుకంటే అక్కడ నీ పార్ట్లో ఇంకేదో ఉంది. అక్కడ నువ్వు ఇంకేదో పెడతావు. అక్కడ అక్కడ మరి ఆయన కూర్చోలేడు. ఒకవేళ ఇప్పుడు నా హృదయంలోనే కనుక నేను సరస్వతీ దేవిని పూజిద్దాం అనుకున్నాను అనుకోండి. అంటే ఎవరు? చదువు. లక్ష్మీదేవి అంటే డబ్బులు, డబ్బులు అని అన్నాం. లక్ష్మీదేవి అనే చెప్తాను మీకు. సో ఇప్పుడు నేను సరస్వతీదేవిని నాకు బాగా నా కుమారుడికి కూర్చొని ఆలోచిద్దాం అనుకుని ఐఐఐఐఐటి నేను ఐదు చెప్పాను. ఐదు ఐలు, ఫైవ్ ఐటీ. ఆ ఫైవ్ ఐటీకి తీసుకెళ్లి వాడిని జాయిన్ చేసి హరి కోసం నేనేమో రాత్రి పగల కష్టపడి ఏ ఎక్స్ట్రా టైము డబుల్ ఎక్స్ట్రా టైము స్ట్రాంగ్ ఎక్స్ట్రా టైమ్ చేసేసి హాడికి డబ్బులు తీసుకెళ్ళి కడుతున్నానంటే నేను ఎవడు ప్రేమిస్తున్నట్టు? నా సరస్వతిని ఆ నా కొడుక్కి ఇచ్చేసి ఆడికి ఏదో చేద్దాం అనుకుంటున్నాను భవిష్యత్తు అంతటి గురించి. ఇప్పుడు నేను ఆ ప్లేస్లోకి వేసు ప్రభా, నువ్వు వచ్చి నా పిల్లడికి భయం వేరు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానకు మూలమని మా పాస్ తినేశాడు సండే స్కూల్లో నాకు. కాబట్టి మా దేవుడు నువ్వు వచ్చి నా పిల్లడికి నువ్వు అంటే భయపడేలాగే చెయ్యి అన్నావు అనుకోండి, ఎవరు చేయాలి? యేసుప్రభే చేసుకోవాలి. ఎవరికి? నా కొడుకి. భయము బట్టి ఎవరు కలిగించాలి? దేవుడే కలిగించుకో. నువ్వు చెప్పవు, నువ్వు తీసుకెళ్లి నారాయణ కాలేజీలో పెడతావు. నీ కొడుక్కి భయము భక్తి కలిగించడం దేవుని పనే, నీ పనే. పిల్లల విషయంలో నీకిచ్చాడు బాధ్యత. అంటే నీ శరీరంలో ఒక పార్ట్ విగ్రహం ఉంది కాబట్టి ప్రభు రాగలడం మరి అక్కడికి. నువ్వు ఎన్నిసార్లు చెప్పావు ప్రభువా నువ్వు వచ్చే నీ రాత్రి అంతా లేచి కూర్చుని ఏడిచినా ఆయన రాడు. ఎందుకంటే నువ్వు చేయవలసిన పని చేయటానికి నీ శరీరాన్ని నువ్వు ఆస్పదం చేసుకున్నావు. డబ్బులు 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 శరీరమా కాదా? డబ్బులు శరీరమా కాదా? ఇప్పుడు శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా ఏం చేయాలన్నాడు? ఏంటి మీ శరీరం విషయంలో ఎక్కువ ఆలోచన ఏ భాగంలో మీకు ఉంటుంది చెప్పండి? మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన పార్ట్లు ఉన్నాయి కదా, శరీరాలు అంటే చాలా వచ్చినాయి కదా, ఏ పార్ట్ మీద ఎక్కువ ఆలోచన చేస్తున్నారు? అవయవాల గురించి మాట్లాడకండి, కొంచెం మైండ్ ఎక్కడున్నా నిద్రలో మాట్లాడకండి, మెలుగుతో మాట్లాడు. ఏ అవయవం గురించి నీవు ఎక్కువ సమయం ఆలోచన వెళ్తుంది? నాకు ఒక సమయంలో ఒక తమ్ముడు ఏమన్నాడు అంటే, అన్నా నేను ఎక్కడికి వెళ్ళను, ఐ వాంట్ టు బీ విత్ మమ్మీ డాడీ, నా తల్లిదండ్రులతో నేను ఉండాలన్నాడు. ఎందుకురా అంటే, ఇంకొక కుటుంబంలో ఆ అమ్మ దగ్గరగా ఉండి అతను చూడలేకపోవడాన్ని బట్టి ఆవిడ చనిపోయేటప్పుడు తను అందుకోలేకపోయాడన్నా, అది లైఫ్ టైం వాడు మర్చిపోలేడు. బికాస్ ఆ చనిపోయే టైంలో తను వేరే దేశంలో ఉండి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అందుకోలేకపోయాడు, చాలా బాధపడ్డాడన్నా. ఇప్పటికీ అతను మర్చిపోలేకపోతే అతను ఓదర్చడం మా వల్ల కావట్లేదు, సో ఆ ప్రాబ్లం నాకు రాకూడదని నేను అసలు వాళ్ళకి దూరంగా ఉండాలని నాకు అసలు ఆశ లేదు. ఐ వాంట్ టు బీ విత్ దెమ్, విత్ క్లోజ్, దగ్గరగా ఉండాలి. జెన్యున్ కోరిక కాదా? న్యాయమైన కోరిక కాదా? ఈ ప్రపంచానికి సంబంధించి ఆ కోరిక చెప్తే ఎవడైనా సరే 1000 మార్కులు వేసి సినిమా తీసేయచ్చు దాని మీద, అవునా కాదా? ఇప్పుడు శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలా వద్దా? బైబిల్ ఏం చెప్తుంది? మాట్లాడండి, చేసుకోవాలి చేసుకోవద్దా? మరి ఇప్పుడు అక్కడ చేసుకోకుండా ఉండాలంటే నేను ఏదో చేయాలి, ఏం చేయాలి? యేసుని ధరించాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఆ బాబు విషయంలో చెప్పినప్పుడు ఆ బ్రదర్ విషయంలో అతడు తల్లి తండ్రి అనేది అతని శరీరం, నీకేంటి? వాడి వడియు అమ్మా నీ పిల్లలు, గుడ్, నీ ఫ్యామిలీ నీ పిల్లలు, ఇంకా మనకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అసలు అవి ఎంత దారుణంగా ఉంటాయంటే వదలమన్నా వదలం, చెప్పినా ఏనము, ఇన్నట్టే ఉంటాం మళ్ళీ, అవును కదా? ప్రభువా క్షమించండి, మళ్ళీ రేపు పొద్దున వెళ్ళి దాన్ని పట్టుకుంటాం, మళ్ళీ కుక్క కక్కింది దాని కొరకు ఏం చేస్తంట, అబ్బబ్బబ్బా మళ్ళీ ఎలాగ తింటుందని మా కుక్కను చూస్తే తెలుస్తుంది అప్పుడప్పుడు. నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది, ఆ మోసంలో నువ్వు జయించలేవు. ఇప్పుడు ఒకసారి లేచి నిలబడదాం. ఆ సేతు చెప్పు, ఏ పార్ట్ అయితే నిన్ను క్రీస్తు శరీరమును రూపముగా రాని, మోర్ సెల్ఫిష్ ఇన్ యువర్ మైండ్, మీ శరీరంలో మీ మనసుల్లో బాగా స్వంతాన్ని ఎక్కడ ప్రేమించేస్తుందో చూడండి, సెల్ఫిష్ బాగా ఎక్కడుందో ఒకసారి చూడండి. ఈ మధ్యకాలంలో మగవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ ఒక 30 పీపుల్ ఉన్నారు. నాకు డాక్టర్ గారు మాట్లాడుతూ ఆ ఫేస్బుక్ వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, మీలో ఎవరైనా వాట్సాప్ ప్రొఫైల్ పిక్ ఉంది కదా, అది పెడతారు కదా, ఒక చిన్న సున్నా ఉంటుంది, సున్నాలో తలకాయ ఉంటుంది, మీరు ఎవరైనా జుట్టుని ఎరబోసుకుని ఫోటోలు తీశారా? పెంచేసి బాగా మేము కూడా ఇలాగ ఉండాలి, ఎవరైనా తీశారా? ఈ ఈ లేడీస్ వాళ్ళ బొమ్మలు చూస్తే మీరు ఎలా ఉన్నాయి చూసారా? జుట్టు ఎరబోకుండా, జుట్టు బయటికి ఇలా పేయకోకుండా ఎవరైనా ఫోటోలు పెడుతున్నారా? అందరూ కంపల్సరీగా దానిలో అలా ఉంటేనే ఆడవాళ్ళందరూ అలాగే తీస్తున్నారు. జుట్టు అంతా బయటికి తీసుకుని ఇలా ముందుకో వెనక్కో పక్కకో బాగా కనపడలాగేసి ఆ ఫోటోలు తీసుకుంటున్నారు. వీళ్ళు అలా చేయట్లేదు. మొన్న నేను ఒక బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నాకు నేను పరీక్షించుకుంటూ నేను ఎక్కడెక్కడ దేన్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాను అలాగా వెళ్తేనట సెల్ఫీ అనే పదం వినపడిందట అతనికి. సెల్ఫీ అంటే చెప్పండి, సెల్ఫీ అంటే ఎవరికి వాళ్ళు తీసుకునేది, ఏం తీసుకుంటారు, నిన్ను మర్చిపోయావు కదా, కాదు దేనికి, చూపించుకోవడానికి, కనపడడానికి, ఇంకా అల్టిమేట్గా మన హృదయంలో. ఆయన అన్నాడు, నాకు తప్పనిపించింది బ్రదర్, అది నాకు ఒక పాస్టర్ గారు ఆ విషయం చూపించారు. అది చూపించినప్పుడు నేను దేవుణ్ణి తప్ప నా శరీరాన్ని కానీ నన్ను కానీ నేను ఎక్కువగా ప్రేమించుకోకూడదనే విషయం నాకు అర్థమైంది అని చెప్పాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడడానికి ఆటంకంగా అడ్డుబండగా మారేది మొదటిది ఏంటంటే, నువ్వు దేన్ని అయితే బాగా ఇష్టపడతావు అది ఆపుది నేను. ఏది ఒకసారి ఊహించండి, విచ్ వన్, ఒకటే ఉంటుంది అది, దానికి ఇచ్చిన నెంబర్ వన్ ఇంకోటి, నెంబర్ టూ రాదు దానికి, నెంబర్ వన్ ఉంటుంది ఒకటి. ఏంటది, వాట్ ఈస్ నెంబర్ వన్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఆ ప్రయారిటైజేషన్స్ లో ఫస్ట్ ఎవరు, ఫస్ట్ ప్రయారిటీ ఎవరు, మీరే చూసుకోండి, మీరు ఆలోచించుకోండి. నీ కొడుకు నీకు ఫస్ట్ ప్రయారిటీ, ఉద్యోగం కూడా కాదా, ఆడి కోసమే బతుకుతున్నావు, నీ తల్లి కూడా కాదు, ఇంకెవరు లేరు, నీ కొడుకే నెంబర్ వన్, వెరీ గుడ్, దట్స్ హానెస్టీ, యథార్థత అది. ఇంకా మీరు ఎతకండి, మీకు ఇంకేదో ఉంటుంది నెంబర్ వన్, ఆమెకు 5 నిమిషాల్లో ప్రూఫ్ చేస్తాను అమ్మాయికి ఇంకోటి ఉంటుంది నెంబర్ వన్. ఇప్పటికి కొడుకే కనబడుతున్నాడు తనకి, నీ ప్రాణం, ఇంకెవరిదైనా ప్రాణం, ఏదో చెక్ చేసుకోండి మీరు, నా మాటలు వినపడుతున్నాయా, జోగుతున్నారా, చెప్పండి. మీకు మీరే జస్ట్ ఇమాజిన్ ఇన్సైడ్, నీ గురించి నీకు బాగా తెలుసు, ఇంకోటి ఎవరికో తెలీదు, నువ్వేంటో నీకు తెలీదా, నీకు దేవుడికి ఇద్దరికే తెలుసు, నువ్వేంటి బాగా లోపల ఏం ప్రేమిస్తున్నావో తెలుసుకో, ట్రై చేయి బాగా లోపల. మొన్న ఆదివారం నేను ఇక్కడ వరుసలో పిల్లలు కూర్చున్నారు, ఓ పాప కూర్చుంది కానీ ఇలా చూసుకుంటుంది, మాట్లాడితే తేడా పొడవ పెరిగిందా లేదా, ఇక్కడ కూర్చుని గంటలో పెరుగుద్దే ఏమ్మా, తిప్పబడిపోతున్నది ఇలాగా, ఇలా ముందుకేసుకుంటుంది, ఇలా చూసుకుంటుంది, ఇలా చూస్తుంది. ఇంక మరి ఆ అమ్మాయికి ఎవడన్నా నూనె ఇచ్చి ఈ తెల్లారిపాటికి నీ అరికాలం దీపొద్దన్నావు అనుకో, రాత్రంతా కూర్చుని నూనెలోనే ఉంచుద్ది. అంటే ఆ వయసులో వాళ్ళు ఆ పని చేయడం సహజం, వాళ్ళకి ఆ వయసును బట్టి ఆ చిన్నపాటి ప్రయారిటైజేషన్స్, ఏం కాదు ప్రయారిటైజేషన్స్ కొంచెం పడతాయి. ఇప్పుడు ఒకసారి చెప్పండి, మీలో అట్టా ప్రయారిటీ ఏంటి, ఏముంది, ఆలోచన వస్తుందా రావట్లేదా, దొరికిందే ఇంకా దొరకలేదా, ఇప్పుడు మీరు 1 అన్నారు కదా, 1 వచ్చిందా లేదా, ఎవరైనా చెప్తారా, సమ్ 1 or 2, నీకేంటి బాగా నెంబర్ 1 ఏంటి, బాగా ఇష్టమైంది ఏంటి, చెప్పు సాయి, బాగా అంటే మరి ఇంకా అంతకంటే ఇష్టం ఇంకేం లేదు, నీకు అంత ఇష్టం అది ఏంటి. యాకోబు జీవితంలో వాడికి బాగా ఇష్టమైంది ఏంటి, ముందు జీవితం అంటే వాడి కడుపాడికి ఎంత దేవుడు అంటే వాడికి బాగా ఇష్టం అంతేది. లేదా లవర్స్ ఆఫ్ ఫుడ్ అంతే, తప్పేం కాదు. ఆస్తి ఇచ్చేసాడు చూసారా? యేషావు గురించి చెప్తాను, ఇది ముందు యాకోబు గురించి చెప్పాను లేదు, ఇప్పుడు యేషావు గురించి చెప్తాను. ఆస్తి ఇచ్చేసాడు చూసా, వాడికేంటి ఇప్పుడు ఇష్టం? దాన్ని కూడా వదిలేయగలిగి, అంటే వాడికి ప్రయారిటీలో ఆస్తి పెద్ద కాదు, జ్యేష్ఠత్వం హక్కును కూడా వదిలేసుకున్నాడు. డజంట్ మ్యాటర్ అన్నాడు. అంటే ఆ కోరికలో ప్రయారిటైజేషన్స్, ఇద్దరు ఒకే కొడుకుని పుట్టారు మళ్ళీ. కొడుబోయి నీకేంటి, నీ మనసులో ఏం చెప్తుంది నీకు? రూపాయే అంటుందా? నీ మైండ్ ఏం చెప్తుంది? మంచి ఫ్యామిలీ, ఫ్యామిలీ తాలూకా ఆ స్ట్రక్చర్ చక్కగా, వెరీ గుడ్. ఇంకా ఎనీ 2-3 హెల్ప్స్ ఎవరైనా చెప్తారా, సాయం చేస్తారా? డబ్బులు, అప్పులు తీరిపోతే, అంటే తనకు కావాల్సిన ప్రయారిటీ ఏంటంటే విడుదల, డెలివరెన్స్. అదే ఫ్రీ అయిపోతే అప్పు ఎలా తీరుద్దో తనకు కూడా తెలియదు, కానీ తీరిపోయే మార్గాలు దేవుడు చూసుకుంటాడు. కానీ తీరితే తనకున్న ఫ్రీడమ్ ఉంటుంది, హాయిగా ఉంటుంది. అమ్మయ్యా ఇరవేంద్ర బాబు అని ఫ్రీడమ్, అది అదే నీకున్న ప్రయారిటీ. ఇంకా ఇంకెవరైనా రాజమ్మ గారు మీరేం చెప్తారు? మీ జీవితంలో బాగా విలువైంది అని అంటే ఏం చెప్తారు? మీరు ముఖ్యంగా ఆలోచించేది, ఇష్టంగా ఉండి చూసుకునేది, కోరుకునేది, ఉండాలనుకునేది, అది అనుభవించాలనుకునేది, అది చూస్తే చాలనుకునేవాడు. ఆలోచించండి, మన చర్చిలో ఒక యంగ్ బాయ్ ఉండేవాడు, వాడు రియల్ ఎస్టేట్ బిజినెస్కి వెళ్ళి కష్టపడ్డాడు. పాప లిటరల్గా అండి, వాడు ఏ రోజు చూసినా ఎండలో ఉండేవాడు రా. హార్డ్ వర్కర్ అంటే ఇలాంటి హార్డ్ వర్కర్, బండి కూడా లేదు, అలాగ నడుచుకుంటూ చెమటలు తుడుచుకుంటూ వాటర్ ప్యాకెట్ కొనుక్కొని తాగుతూ ఇంటింటికి వెళ్ళి స్థలాలు అమ్మేవాడు. ప్రతి ఇంటికి వెళ్ళి అడే ఈ టైంలో ఎలా అన్నావు అనుకోండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సిస్టర్ గారు, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి దీపేవాడు. ఆడి ఓపిక నిజంగా జోహర్లు. చాలా కష్టపడ్డాడు, తిరిగి 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 మొత్తానికి 5,000 వాడి జీతం ఆ రోజు ఆ నెల అందింది. 5,000 చిన్నగా చర్చకొచ్చాడు, చేతిలో పెద్ద ప్యాకెట్ ఉంది. ఏంటి ఇంత కథ కవర్ పట్టుకొచ్చాడా అనుకున్నాను. నేను వచ్చాడు, నా ఒక 5 మినిట్స్ ప్రేర్ చేసుకుంటాను అన్నాడు. కమ్ వెళ్ళి ప్రేర్ చేసుకోను. ఆడికి ఏసీ వేసా, ప్రేర్ చేసుకుంటున్నాడు కదా. వాడు మోకరించి చేతులెత్తి కృతజ్ఞతలు చెల్లించి 5 నిమిషాలు ఏడ్చేసి చాలా దుఃఖమంతా తీర్చేసుకున్నాడు, లేచాడు. నన్ను పిలుస్తాడేమో అనుకుని నన్ను పిలవలేదు, వెళ్ళిపోయాడు. నన్ను ఎందుకు పిలవాలి? అవును, ఎందుకు పిలవాలి? వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వాడిని కలిశాను. పర్సన్ పర్సనాలిటీ మారిపోయింది, చాలా నీట్గా ఉన్నాడు కుర్రాడు, చక్కగా ట్రిమ్గా షేవ్ చేసుకున్నాడు, చక్కగా హెయిర్ కట్ చేసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు. వాడిని ఆపి, తమ్ముడు నిన్న చర్చకొచ్చావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నావు, హ్యాపీగా వెళ్ళిపోయావు, దట్స్ డన్, మంచిగా చేసావు, కాకపోతే ఏం చేసావు నీ శాలరీ అని అడిగాను. ఏం చేసాం? నా బాధ అంతా ఏంటంటే వాడు తప్పు చేస్తాడని కాదు, కష్టార్జితం చాలా జాగ్రత్తగా వాడడం అనేది ప్రతి ఒక్కడికి తెలుసు. రూపాయి సంపాదిస్తే విలువ తెలుసుద్రా అనే మనం నేర్పిస్తాం. అది సంపాదించిన తర్వాత వాడు దాన్ని ఎలా చేశాడా అన్నది తెలుసుకుందామని అడిగాను. అడిగితే ఏమన్నాడు తెలుసా? నిన్న నేను చర్చకు వచ్చేటప్పుడు నా దగ్గర కవర్ చూశారు కదా అన్నాడు. చూశాను అని. ఏంట్రా? 4,800 అన్న షూ కొన్నానన్నా అన్నాడు. 4,800 ఎడిడాస్ అనేది బ్రాండ్లో, అది వాడి డ్రీమ్ అంట. దానికి ఎంత ఖర్చు పడ్డాడు తెలుసా? 30 రోజులు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కాలినడకన తిరిగి 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 5000 రూపాయలు కష్టాజితం తెచ్చుకుని 4800 రూపాయలు షూ కొన్నాడు. నా కోరిక తీరిపోయిందన్నా అన్నాడు. ఒరే అది షూరా, కానీ ఇది అడ్డిడాస్ అన్నా. ఒరే బూట్లు రా, అడ్డిడాస్ అన్నా. ఏంట్రా దానిలో అంటే, దాని మధ్య మీకు తెలియదు అన్నా. నాకు తెలియదు, ఖచ్చితంగా నిజంగా నాకు తెలియదు. ఐ నెవర్ పర్చేస్ ఫస్ట్ షూ, కొత్త షూ ఎప్పుడు కొన్న నేను. ఏంట్రా అని అడిగితే అప్పుడు చెప్పాడు, దేవుడు నేను ఒకటే అడిగానన్నా, ప్రభువా నా కోరిక తీర్చానాను. తీర్చాడు అంతే, దేవుడు తీర్చాడు, ఆడు తీర్చుకున్నాడా? నేను చెప్పండి, సంపాదించుకునే భాగ్యం కూడా మా దేవుడే కదా ఇచ్చాడు. కాన్సెప్ట్ ఆఫ్ ద ఫోకస్. ఈరోజు చాలామంది మీరు సంపాదించే విషయాలు కానీ అనుభవిస్తున్న విషయాలు కానీ దేవుని యొక్క సెంటర్లో నుంచి నడవకుండా మీ ఇష్టంలో మీ కష్టాన్ని వాడుకునే ప్రయత్నం మీరు చేసేటప్పుడే దేవుని పక్కకు తొలగిపోతాడు. అది ప్రమాదం. ఆ ఇష్టం అనే దగ్గర జరిగే నష్టం అదే. దేవుని దర్శనంలో నుంచి లేక దేవునిలో నుంచి దాన్ని తీసుకోవాల్సినది మిస్ అయిపోతుంది, చాలా మిస్ అయిపోతాయి. దేవుని దగ్గర నుంచి మీకు వచ్చినవి అతి చిన్నవి మీకు తృప్తినిస్తాయి. మైన్యూట్ థింగ్స్ విల్ గివ్ యూ గుడ్ ప్లెజర్, గొప్ప సుఖాన్ని, గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని నీకు కలిగిస్తాయి. దేవుని దగ్గర నుంచి వచ్చేస్తాయి. నువ్వు చేతులతో చేసావంటే మాత్రం చాలా నష్టం కలిగిస్తుంది. ఒక్క నిమిషం మనం మోకరిద్దాం, దేవుని అడుగుదాం. ఏంటి నీకు ఇష్టం అనుకునేది ఏదైనా దేవుని ఇష్టంలో ఉందో లేదో అడగండి. లార్డ్, ఇట్ షుడ్ బి ఇన్ యువర్ విల్. నువ్వు నన్ను కోరుకునేదిగా, నేను నీ విషయంలో దాని నుంచి ఎదురు చూసేదిగా ఉండగలిగేటట్లు నాకు సహాయం చేయ ప్రభు అని అడుగు. నిద్ర వస్తే మోకరించండి. లెట్స్ ఆస్క్ గాడ్. ప్రయారిటైజేషన్స్ లో నువ్వు ఏది అడుగుతున్నావో అది దేవుని చిత్తంలో ఉండాలి. అది ఫోనా, ఉద్యోగమా, భార్య, పిల్లల, భర్త, ఆస్త, బంగారమా, బంధుత్వమా, స్నేహమా, వస్తువా, ఇల్లా? మా పిల్లోడండి, 3 సంవత్సరాలు పిల్లోడు, 3 ఇయర్స్ బాయ్. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి బుద్ధి బుద్ధిగా. 3 సంవత్సరాలకు ఇప్పుడిప్పుడేట్లే కొంచెం బాగానే మాట్లాడుతున్నాడు 3 సంవత్సరాల కుర్రాడు. మా అబ్బాయి ఎంత బాగా ప్రార్థన చేస్తాడో తెలుసండి. ఏం చేస్తాడు? ఏం చేస్తారు? ఎవరు ఎవరు? మా అబ్బాయి. ఎవరు అబ్బాయి? ఎంత బాగా ప్రార్థన చేస్తాడు, ఎంత బాగా పాటలు పాడతాడు. ఇప్పుడు 9-8 నెలల పిల్లోడు. 9, హల్లెలూయా అనగానే ఆ పిల్లడు ఏం చేస్తాడు చెప్పండి. జనరల్గా మనం ఫస్ట్ నేర్పేది అదే కదా, ఏమని చేతులు ఎత్తేస్తాడు. హల్లి ప్రైజ్ లెట్ చెప్పు, ఫాస్ట్ గారికి ప్రైజ్ లెట్ చెప్పు, ప్రైజ్ లెట్ చెప్పు అనగానే 2 చేతుల్లో పెడతాడు, లేదా సెకండ్ ఎత్తాడు. వెరీ గుడ్. పిల్లల్ని పెంచడం కామన్ పద్ధతే, తప్పేం కాదు. ఈ విషయం జరిగినప్పుడు తల్లిదండ్రుల హృదయాలు ఏం చెప్తాయి? ఆనందం, ఏమనిపిస్తుంటది? మా సత్యబాబు బాబు డోలక్ అనేది రెండు ఉన్నాయి కదా, అది కాంగో, బాంగో కాంగో, అది పట్టుకుని వచ్చి మొన్న కొట్టేస్తున్నాడు. మొన్న అక్కడ కూర్చుని వాళ్ళ పెద్దమ్మని దాటి పాడేస్తున్నాడు పాటలో. అది రాగమో కోతో అరుపో అడిగి అనవసరం, మనందరం ఆపే కాడు మొదలెడుతున్నాడు. ఒకసారి కొట్టేస్తున్నాడు అతను. సహజంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఒకటి అన్నయ్య ఎక్కడ తిడతాడని భయం, రెండోది నా కొడుకు కూడా, అదొక ఆనందం. ఈ రెండింటిలో గర్వం ఏది? అది గర్వం. దానికి కొంచెం పిల్లల గురించి మాట్లాడినప్పుడు మీకు ఇంకోలాగా అనిపించింది కదా, పెద్దోళ్ళకి తీసుకొస్తాం. 10 ఏళ్ళు అయిందండి ఆవిడకి ప్రార్థన కూడా రాదు. 10 సంవత్సరాలు అయింది వాళ్ళు చచ్చుకొచ్చి, ప్రార్థన చేయడం కూడా రాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్దు ఆవిడ? మా ఆవిడ చాలా బెటర్ అండి బాబు, నేను చాలా బెటర్. నువ్వు ఒకరికి జడ్జి చేశావు అని అంటే నీ హృదయం నీకేం చెప్తుంది? ఏం చెప్తుంది? ఇలాగే ఒక ప్రేయర్కి ఒక ఆయన అన్నాడు, గుడ్ ఫ్రైడే రోజు పాస్టర్ పిల్లలందరూ మాట్లాడుతుంటే అనవసరమైన వాళ్ళందరికీ మీరు ఇచ్చారు బ్రదర్ అన్నాడు. నెక్స్ట్ ఇయర్ ఆయనకి ఇచ్చాను, ఆయనకి తెలియదు ఆయనకి ఇస్తానండి ఆప్షన్, నాకు ఇచ్చారేట అన్నాడు. కింద సంవత్సరం అనవసరమైన వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు అవసరమైన వాళ్ళకి ఇచ్చాను రా అని. వాళ్ళందరూ చెప్పిన దానిలో సగం కూడా మాట్లాడలేదు ఈయన సంవత్సరం తర్వాత. కానీ సంవత్సరానికి ముందే అతని హృదయం ఏం చేసింది? కొన్ని జడ్జిమెంట్ని, కొన్ని తీర్మానాలని, తీర్పుల్ని ఇచ్చేసి గర్విష్ఠిగా మార్చేసింది. మనం ఎప్పుడైనా ఎవరి మీద ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్నామా? ఆపోజిట్ వాళ్ళతో ఏం భక్తి అండి వాళ్ళది, అబ్బా వాళ్ళది ప్రార్థనే, వాళ్ళది చర్చే, వాళ్ళది కూడానా, అంటే కూడానా అనేటప్పుడు పోలిక ఎవరిది, ఎవరితో రిఫర్ చేసుకుంటున్నావు? నా స్కేలు, నా డిగ్రీ, నా మెథడాలజీ, నా ప్రేయరు, నాది, నాకు, నాతో కంపేర్ చేసేటప్పుడు వాళ్ళు చేసిన తప్పుడు పదికి వాళ్ళు గొప్పలయ్యారా చచ్చిపోయిపోయారు నీ ముందు. అది ఇది ఆత్మీయ గర్వం అంటే. ఒక సిస్టర్ గారు ఏం చెప్పారు తెలుసా, మా చర్చిలో నేనే కార్పెట్టేస్తాను అంది ఆవిడ వచ్చి. మీ పాస్ గారు ఫోన్ నెంబర్ ఇవ్వాన? మా పాస్ గారు నెంబర్ మీరు మీ ఫోన్ తీసారా, నేను చెప్పేస్తాను, నా నోట్లో ఉంటుంది ఎప్పుడు అని మూడు నెంబర్లు చెప్పింది ఆయన. భలే చెప్పావమ్మా నీకు భలే గుర్తుందని టట్ టట్ అనుకుంటాను. పాస్టర్ గారు ప్రైజ్ లాడండి, నా పేరు ఆలివ్ గ్రీన్ అంట. తమ్ముడు చెప్పు చెప్పు, మనిద్దరం ఒకసారి కలిసాం అన్నాడు. అయితే మీరేనండి? మరేం లేదు, ప్రతిరోజు కార్పెట్ లేదంటే ఇవి రేపు నుంచి ఇవి వేయించుకున్నాను. ఎవరు అన్నమ్మనేనా అన్నాడు. అబ్బా భలే గుర్తుపెట్టారండి మీరు కూడా అన్నట. ఆవిడ ఇంకెవరిని ఏమీది బాబు, సమస్య అంతా ఆవిడేనండి. రేపటి నుంచి మీరు నాయకుడు మీరా ఆవిడే, మీరు చెప్పినట్టు ఆవిడేనాలా, ఆవిడ చెప్పినట్టు మీరేనాలా, మీరు చెప్పినట్టు ఆవిడేనాలి, ఇది బైబిల్, సంఘానికి నియమం, నాయకుడిది కాబట్టి చెప్పండి. రేపటి నుంచి అన్నామని వెయ్యదో వెయ్యకూడదో అని చెప్పండి, అంతే స్టేట్మెంట్. మరుసటి నుంచి ఆవిడ తగ్గిపోద్ది, పాప ధైర్యం చేసి చెప్పాడు ఆయన, నేను చెప్పాను కాబట్టి. అన్నామణి గారు రేపటి నుంచి మీరు కార్పెట్ చేయడానికి వీల్లేదు, మీరు వేయకండి, నాకు నా క్షేమాన్ని కోరే ఆత్మీయులు నాకు సలహా చెప్పారు, అందువల్ల మిమ్మల్ని నేను ఈ రోజు నుంచి వేయొద్దని చెప్తున్నానని ఒంటరిగానే చెప్పాడట. ఆలివ్ గ్రీన్ అయినా చెడగొట్టింది నా పని అన్నాడు. అదంతా నాకు తెలియదమ్మా, నువ్వు మాత్రం వేయద్దు అన్నాడు. అంతే వారం రోజుల తర్వాత వచ్చింది, పాస్టర్ గారు ఎందుకు నన్ను ఇవ్వలేదు, వేయనివ్వట్లేదు, నువ్వు గర్విష్ఠురాలుగా మారిపోతున్నావు, అందుకని నిన్ను దీనురాలుగా చేయటానికి నీ చేతిలో పని లాక్కున్నాను. అలా నీ చేతిలో ఉన్న ఎక్సెప్టెడ్ థింగ్ నేను ఒకసారి పుల్అప్ చేసుకుంటే ఎలా ఉంటుంది నీ ఫీలింగ్ అని చెప్పండి. నువ్వు ఏం చేస్తారు, ఊరుకుంటారా? మీరు రోజు రెగ్యులర్గా మీరు పని, ఒక ఆఫీస్కి వెళ్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఆ సీట్ మీది, ఆ టేబుల్ మీది, అక్కడ థింగ్స్ మీవి, మీ వర్క్ మీరు చేస్తున్నారు. సడన్ గా ఈరోజు మీ బాస్ వచ్చి రే లే ఈ సీట్ నీకు లేదు, నువ్వు వెళ్ళి ఆ ఫ్యూన్స్ స్టూల్ మీ కూర్చో అన్నాడు అనుకో, ఊరుకుంటారా? మామూలు బాధ, బాధతో వదిలేస్తారా? ఆడిని ఎన్ని తిడతారు? నీ హృదయం లోపల మేలు కొరతదా, క్షేమం కొరతదా, కీడు కొరదా? అలాంటప్పుడు నువ్వు ఆత్మీయమైన వ్యక్తి ఎలా మారావు? ఆల్వేజ్ అవతల వాడు నష్టపోవాలి, చెడిపోవాలి, బలహీనపడాలి, కృంగిపోవాలి, లేకపోతే ఏదో ఒకటి కోల్పోయే పరిస్థితినే చూడగలుగుతున్న నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు? 1 మంత్ తర్వాత అన్నామణి గారు వచ్చి చెప్పారు, బాబు నువ్వు చేసిన మొదటి రోజు నీ మీద నాకు ఒళ్ళు మండిపోయింది అనుకో, 2వ వారం నువ్వు ఎక్కడన్నా కనపడితే నిన్ను రోడ్డు మీద లెఫ్ట్ అండ్ రైట్ కడిగేద్దామని మండిపోయాను అనుకో, 3 వారాల తర్వాత నా ప్రాణం సలబడింది, 3 వారాలు నా లోపల నేను నూనెలో ఏగిపోయాను అనుకో, వచ్చి అప్పుడు అర్థమైంది నిజమే కదా, నేనే ఎందుకు ఆ పని, నేనే అనే పని నా హృదయాన్ని నన్ను చాలా గర్విష్ఠం చేసింది. ఈరోజు మా చర్చిలో మిగిలిన వాళ్ళందరినీ నేను చాలా చీప్గా చూస్తాను, ఎందుకంటే నేనే ముందొస్తాను, నేనే పనిచేస్తాను, నేనే వేస్తాను కార్పెట్లని, నేనే తీస్తాను, నేనే తుడుస్తాను, నేనే చేస్తాను, ఇదే నాకు చాలా ఉండిపోయింది. కానీ ఆఫ్టర్ 4-3 వీక్స్ తర్వాత అందరూ వచ్చి ఆ పని చేసేటప్పుడు పంచుకుని చేస్తూ ఉంటే నన్ను దూరంగా పెట్టి వాళ్ళు నన్ను ఏమనకుండా, అమ్మో ఇది అన్నామణి గారి పని, రేపు పొద్దున పాస్ గారు మళ్ళీ అన్నామణి గారు కనుక ఇచ్చేస్తే మమ్మల్ని చెడుగుడు ఆడేస్తుంది, అని వాళ్ళు భయపడుతున్న పరిస్థితిని చూసి నేను కామ్గా ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఈరోజు మనశ్శాంతి ఇచ్చాడు బాబు, నా లోపల ఉన్న గర్వాన్ని నువ్వు బలి గుర్తించి తీసేసావు బాబు అంది ఆవిడ. నిజానికి ఆవిడ గర్వాన్ని నేనేమి కిలకాలని అనుకోలేదు, కానీ ఆత్మీయ గర్వాన్ని ముట్టుకుందాం అనుకున్నాను. నేనే ఆ పని, నేనే ఆ పరిచర్య, నేనే ఎక్కడో చోట మనకు ఉందా లేదా పని? మీరు ఈ చర్చలు ఏం చేయర్లేండి, కాకపోతే ఎక్కడో చోట మీకు అదర్, అది ఇల్లు కావచ్చు, అది ఇంట్లో కావచ్చు, మీ ఆఫీస్ కావచ్చు, మీరు చర్చిలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, నేనే. నేను లేకపోతే ఏమవచ్చు చెప్పండి? మీరు లేకపోతే అన్నీ అవుతాయి, ఇంకా ఇంకా బాగా జరిగేవాడు ఒకడు వస్తాడు చేసేవాడు, ఇంకా 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 ఇంకోటి చేసా. సత్యం చెప్పేవారు అయ్యా, సంతోషం వస్తుంది ఆ ఏరియాలో, హ్యాపీ వస్తుంది. నువ్వు ఉంపే కనుక ఆ వ్యక్తివి ఆ ప్లేస్ నువ్వు ఖాళీ చేసిన తర్వాత డెఫినెట్గా జాయ్ఫుల్ మూమెంట్ వస్తుంది, అక్కడ గొప్ప సంతోషం జరుగుతుంది. రెండోది పాపం పోద్ది. ఏమైంది? పోద్ది పాపం. ఎవరు ఆ పాపానికి కేంద్రం? ఆ వ్యక్తి. ఇప్పుడు ఆలోచించు, ఎక్కడైనా నీ హృదయంలో అలాంటి ఆత్మీయ గర్వపు అంశం ఏమైనా ఉందా? నేను ఎన్ని రాసుకున్నాను చెప్పిన? ఒక 42 ఎన్ని రాసుకున్నాను నేను. ప్రతి ఇంట్లో మా ఇంట్లో క్రిస్మస్, ప్రతి సంవత్సరం మా ఇంట్లో మేము క్రిస్మస్ పేరు పెడతాం. ఎప్పుడు? ప్రతి సంవత్సరం మేము మా ఇంట్లో క్రిస్మస్ ప్రేయర్ పెడతాం. ఎలా చెప్తారు చెప్పండి? నాకు చెప్పేటప్పుడు పెట్టేది సంవత్సరం ఒకసారి, దానికి ఎంత బిల్డప్ ఇస్తాం? ప్రతి సంవత్సరం మా ఇంట్లో మేము క్రిస్మస్కి ప్రేయర్ పెడతాం. ఇది నీకు తెలియని గర్వం. సంవత్సరం ఒక్కసారే వస్తుంది గర్వం, కానీ ఆ ఒక్కరోజు ఆ మాట పలకడానికి నీకు గర్వం ఎన్ని రోజులు కూడుకుంటుంది లోపల? 364 రోజులు కూడుకొని 365 రోజులు బయటకొక్కుద్ది. అదవుతుందా? ఎంత గర్వం అది! ఎంత లోపల 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 ఆ చర్చిని స్థలం మేమే ఇచ్చాం, ఆ చర్చికి స్థలం మేమే ఇచ్చాం, ఆ మెయిన్ గుమ్మం మేమే స్పాన్సర్ చేసాం. మనం మేము పెళ్లికి వెళ్ళాం, అది లూథరన్ చర్చ్ సెకినేటిపల్లిలో డాక్టర్ గారి పెళ్లికి. దానిలో బల్లకి ఇంత పెద్ద స్టీల్ కమ్మి కొట్టేసింది, స్టీల్ దాని మీద అన్ని బల్లలకి ఉన్నాయండి స్టీల్వి, రేకు. దాని మీద ఏముంది తెలుసా? పలానా వారు ఇచ్చారు, పలానా వారు ఇచ్చారు, పలానా వారు ఇచ్చారు. ఫ్యాన్ 3 రెక్కలకి 3 పేర్లు ఉన్నాయి. అది నాకు మెంటలో వచ్చింది. ఏటి కుర్చీ తల్లి కాలుకి పెట్టుగా ఉన్నాయి పేరు. ఆ కాలుకి పెట్టి మీద కూడా చచ్చిపోయినోడు పేరు రాసి ఉంది అక్కడ, కీర్తి శేషులట్టు. మళ్ళీ ఆ ఏమి తెలియట్టాడు కీర్తి. ఈ రెక్క మీద ఒక పేరు, ఆ రెక్క మీద ఒక పేరు. పాస్ గారి దగ్గరికి వెళ్ళాను నేను. అయ్యగారు నిజంగా మీ గౌన్లో మీ అందం చుట్టే అసలు భలే ఉంది. ఫ్యాన్ 3 రెక్కల మీద 3 పేర్లు రాశారు. ఏంటి? ఒక వ్యక్తి ప్రజెంట్ చేయలేదు, 3 రెక్కలు కలిసా అంటే 3 కలిసి ప్రజెంట్ చేశారు. బ్రదర్ ఫ్యాన్ అన్నాడు ఆయన. 600 700 ఉంటుంది ఆ ఫ్యాన్ ఎప్పుడు కాదు. 600 స్పాన్సర్ చేస్తే 3 రెక్కల మీద 3 పేర్లు రాసుకున్నారు. చూడండి మనుషులు ఏమనాలి. రేపు పొద్దున్న వాళ్ళు ఏ ఊరైనా వెళ్తే వాళ్ళ కాన్సెప్ట్ మంచిదే కానీ యాక్ట్ తప్పు, క్రియ పద్ధతి తప్పు, కొన్నిసార్లు ఆలోచన మంచి, కొన్నిసార్లు మోటివ్ తప్పు, యాక్ట్ రైట్. మంచి పని చేస్తావు, చెడ్డ ఆలోచన ఉంటుంది, అది రెండు పాపాలే. అయితే ఏం జరిగింది? వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాదిగా ఆ మందిరంలో ఏదో గుర్తింపు ఉండాలని మేము ఆ పని చేస్తాం అన్నారు వాళ్ళు. ఆ 3లో 1 రెక్క కలిగినోడు కనపడ్డాడు, ఈయనే అన్నాడు ఆయన. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, బ్రదరు మీరు నిజంగా ఈ చేత ఇచ్చింది, ఈ చేత తెలియకూడదనంటే ప్రపంచాన్ని తెలిసేలాగా పెద్ద ఫ్యాన్కి అక్కడ 3 రెక్కలు రాశావు అన్న. అంటే అప్పుడు ఆయన అన్నాడు, లేదు బాబు నువ్వు నీకు అలాగ అర్థమైందా, నేను ఇంకోలా అనుకున్నాను, మాది ఏదో ఒకటి దేవుని మందిరంలో ఉండాలని నేను ఆ ఫ్యాన్ ఇచ్చాను అన్నాడు. ఉద్దేశం మంచిదేనా కదా? ఎవరు చూడాలనుకుంటున్నాడు? అదనమాట. ఇప్పుడు ఎవరు చూడాలనిపించుకోవాలి? అదనమాట. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అలాంటివి మనకి ఎక్కడ ఉన్నాయో. ఏమైనా ఉన్నాయేమో, ఎక్కడైనా ఉన్నాయేమో, ఎలాగైనా ఉన్నాయేమో, వచ్చు ఇంటర్నల్గా, ఇంటర్నల్గా లోపలికి వెళ్ళండి. ఉంటుందా ఉండదా? మరొక ఆయన అన్నాడు, ప్రతి సంవత్సరం నేను 4 సార్లు బైబిల్ చదివేస్తానండి అన్నాడు. ఎన్నిసార్లు? ఎప్పుడు? ప్రతి సంవత్సరం 4 సార్లు చదివేస్తాడంట. నేను 4 బైబిల్ మారుస్తావా అని అడిగాను. ఎవ్రీ ఇయర్ నువ్వు 4 బైబిల్స్ కొత్త మారుస్తావా అని అంటే, అచ్చా ఒకే బైబిల్ అండి. అలాగా ఇప్పటికి ఎన్ని బైబిల్ మార్చాలంట? ఒకటి మార్చలేదండి, అదే కంటిన్యూ అండి. అలా కుదరదు. ప్రతి సంవత్సరం నువ్వు ఒకసారి బైబిల్ చదివేసినట్టే ఆ బైబిల్ పక్కపడే, అది ఇంకెవరికైనా ఇచ్చే ఫ్రీగా. నువ్వు ఇంకో కొత్త బైబిల్ కొనుక్కో, మళ్ళీ చదువు, అదే అయిపోయాక అది ఇంకోటికి ఇచ్చే బైబిల్ కొనుక్కో, ఇలా చేయను అన్నారు. అంటే ఎందుకు అనంటే దాని సూత్రం దానికి చెప్పానండి. ఎందుకంటే విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం చెప్పండి మీరు కూడా ఏం చేస్తారు, బైబిల్ చదివేసి పాకర పడద్దాం. బైబిల్ ప్రతి సంవత్సరం బైబిల్ చదివేస్తాం. ప్రతి సంవత్సరం బైబిల్ చదివేస్తే నీ లోపల ఏమై ఉండాలి? ఇప్పటికి నువ్వు నడుస్తున్న బైబిల్గా మారిపోవాలా? నోరిపితే రోమ 14 గంటే అది ఎక్కడుందని అడుగుతున్నావు? ఏముంటుందో తెలీదు, ప్రాబ్లం ఏంటి అంటే ఆ ఆత్మీయ గర్వము నిన్ను గ్రహించనివ్వదు. ఎవ్రీ టైం నేను ఈ పని చేస్తున్నాను అనేటువంటి గర్వము మనకు తెలియకుండా ఆత్మీయమైన బలహీనతలోనికి మనల్ని తీసుకొస్తూ ఉంటుందని. మరికొంతమంది చెప్తుంటారు, మేము ఖచ్చితంగా ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటాం తెలుసా, సారీ ఫ్రైడే కాదు ఇక్కడ చూసే కదా, మేము ప్రతి చూసే ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉంటాం తెలుసా. మొన్న మేము నర్సపూర్ వెళ్తే, నర్సపూర్లో నేను బాప్తిస్మ ఇచ్చిన మొట్టమొదటి సంఘంలో అమ్మాయి అక్కడికి వచ్చింది, ఫస్ట్ నుంచి వచ్చి, నేను ఇంకప్పటికి చర్చ్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇంట్లో ఆరాధన జరిగిస్తుండేటప్పుడు ఒక 9-8 మంది తప్పిపోయిన గొర్రెలు ఒక చోట చేరాయి. వాళ్ళందరినీ కరుడుగట్టిన తీవ్రవాదులు అని చెప్పచ్చు క్రైస్తవ పాపాల్లో. కరుడుగట్టిన పాపాలు, మరి ఎలాంటి అలాంటి పాపాలు కాదు. ఉదాహరణకు మచ్చుకోటి చెప్తాను, బాధపడకండి. ఆ అమ్మాయి వయసు 18 సంవత్సరాలు, 3 పిల్లల తండ్రితో ఆమెకు అక్రమ సంబంధంతో వైజాగ్ వచ్చేసింది. ఇంకా మరి ఆ పాపానికి హద్దుందా? ఇంకో విషయం ఏంటంటే, అతన్ని పబ్లిక్గా నాకు మ్యారేజ్ చేస్తే నేను ఇంటికి వస్తాను, లేకపోతే రావాలని ఇక్కడ ఇల్లు తీసుకుని సపరేట్గా ఉంటుంది. అంత స్టేజ్లో ముదిరిపోయిన పిల్లలు అనమాట. ఆ 8 మందిని దేవుడు మార్చాడండి. మొదటి సంఘం మాది అది. ఆ 8 మందిలో ఓ పాప అక్కడికి వచ్చింది. వచ్చి ఆ రోజు మనం మేము వెళ్ళినప్పుడు మంగళవారం కదా అక్కడ ప్రేయరు, భోజనం చేయమని చాలా బలవంతం చేస్తుంటే అమ్మాయి ఒకటే చెప్పింది, అన్నయ్య మీరు మర్చిపోయారేమో, నేను మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ మంగళవారం ప్రేయరు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 16 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి స్టిల్ అక్కడ కంటిన్యూ చేస్తున్నారని ఆ విషయం అందరికీ అక్కడ ఉన్న మాట్లాడుతున్న పాస్ గారి మీద, నేను కంటిన్యూ చేస్తున్నానన్నా, అప్పటి నుంచి ఎవ్రీ చూస్డే నేను కూడా ఉంటాను. నీకు ఎప్పుడన్నా అలా కనిపించిందా చెప్పాలని సందర్భం వచ్చినప్పుడు చెప్పవా? నిజం చెప్పండి, చెప్పవా? భోజనం తిని అన్నావు అనుకోండి అక్కడ, ఎందుకలా సాతాల్లో శోధించేస్తావు? ప్రతి మంగళవారం నేను ఫాస్టింగ్ ఉంటాను తెలియదేటి, నీ హృదయ గర్వం ఏంటో తెలుసా? నేను కూడా ఉపవాసం ఉంటున్నాను, నీకు తెలీదా? తెలీదా? ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ శోధన ఏంటంటే, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నట్టే. అది ఆ వెర్షన్, ఇది ఈ వెర్షన్, రెండు సేమ్. ఆలోచించండి, ఎక్కడా కూడా ఆత్మీయమైన గర్వానికి అవకాశం ఇవ్వటానికి మనల్ని చేయటానికి వీల్లేదు. ఇంకొక బ్రదర్ వచ్చి చెప్పారు, బ్రదరు మేము సంచరి కొట్టేసామండి అన్నాడు. ఏడి, 70 ఏళ్ళ వయసులో నిన్ను క్రికెట్ ఆవిడ ఆడించాడు, నువ్వు సెంచరీ చేయడం ఏంటి అనంటే, అది కాదండి దండయాత్రలో. ఏంటి దండయాత్ర? సువార్త దండయాత్ర అంటే ఏంటి? 100 ఊర్లు తిరిగేశాం. ఏం చేశారు? 100 ఊర్లు సువార్త చేస్తామండి. 100 ఊర్లా తిరిగావా? ఎలా తిరిగారండి? వ్యాన్ వేసుకుని సువార్త దండయాత్ర చేశాం. 100 ఊర్లు సువార్త చేపేశామండి. ఇదిగోండి నా బైబిల్లోనే ఉంటుంది ఇప్పుడు ఆ కాగితం, ఏ ఊర్లు తిరిగాము చూడండి. ఇగో ఎక్కడ నాకు ఒకసారి ఆ సినిమా యాక్టర్ లిస్ట్ చెప్తారు కదా, దిలాబాదు అనుకుని, అది ఎక్కడ మాట్లాడతాడని బైబిల్, 100 ఊర్లు అనగా బాబు ఆపండి, ఉంది ఒక నిమిషం ఆపండి, 100 ఊర్లు తిరగడం మాట పక్కకు పెట్టి, 100 ఊర్లు తిరిగామని అంత గొప్పగా ఎందుకు చెప్తున్నారు అని అడిగాను. తిరిగాం కాబట్టి అన్నాడు. సువార్త చేస్తే గొప్పగా చెప్పుకోమని ఎక్కడైనా ఉందా? ఉందా? ఆయన కుర్చీలో కూర్చుని కాలు ఎలా ఊపుతుంటే నేను కాలు కేసి చూస్తున్నాను. అలాగే ఆయన కాలు సరిగ్గా పెట్టుకున్నాడు. పెద్ద ఆయన గౌరవం ఇవ్వాలి కదా, చిన్నగా మీరు ఓపండి, మీరు ఊపడమే అందాం, ఓపపోతే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్దంట, మీరు ఓపండి ఆల్రెడీ అంటే కాసేపు మళ్ళీ అటు ఇటుగా చెప్తే కాలు పైన వేసుకున్నాడు. నేను పరికాలు చూస్తున్నాను. ఏది సరింది అంటే నా కాలు చూస్తున్నారండి. సువార్త ప్రకటించే వారి పాదములు ఎలా ఉండాలి? అదే చూస్తున్నాను. పగిలిపోయి ఎండిపోయి నిర్జీవంగా అలాగలాగ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాయి మీ పాదాలు. సువార్త ప్రకటించినట్టు మీ పాదాలు లేవు బెదరాన. అంటే మీరు బైబిల్ చెప్తున్నారా అన్నాడు ఆయన. నాకు బైబిల్లో ఉన్నదే తెలుసు మరి, నాకు నువ్వు సువార్త వ్యాన్లో తిరుగుతావు నాకేం తెలుసు. నడిచి తిరిగి 100 ఊర్లు తిరిగితే అప్పుడు చెప్పుకున్నా నీ గురించి, నా బ్రదర్ 100 ఊర్లు నడిచి తిరిగాడండి అని. నువ్వు లిస్ట్ రాసుకుని లిస్ట్ అంతా ఇక్కడ వ్యాన్ ఎక్కి డ్రన్ అక్కడికి వెళ్ళిపోయి వ్యాన్ దెక్కకుండా వ్యాన్లో పడుకుని వ్యాన్లో తినేసి కాగితాలు పంచిపెట్టుకుని నువ్వు తిరిగి వచ్చేసి నేను సువార్త చేశా. మీకు రెగ్యులర్ బేసిస్లో ఇలాంటి నేను చెప్పే విషయాలన్నీ మీకు కనపడతాయి. అప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈడు గర్విస్తే అని గుర్తించడం కాదు, వాడి కోసం ప్రార్థన చేయాలి. మీకు ఎక్కువ వివరణ ఎందుకు ఇచ్చాడు? ఎక్కువ ప్రార్థన మీ నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి. ఆ తప్పు చేస్తున్న వ్యక్తులు మీకు కనపడిన వెంటనే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి, భారం కలిగి ఉండాలి. అయ్యో ప్రభువా, నా సహోదరుడు తప్పిపోతున్నాడు, తెలిసి చేస్తున్నాడు ఇది, బహుశా ఇతరు ఎవరు హెచ్చరించేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ నీ హృదయంలో కనుక దేవుడు ధైర్యం ఇస్తే వాళ్ళని కరెక్ట్ చేయి. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు సహోదరుడు తప్పు చేస్తున్నాడు నువ్వు చేయాలా వద్దా? దేవావశం కలిగిన ప్రతి లేఖనము ఖండించటకు బుద్ధి చెప్పుటకు నీకు అధికారం ఉంది, వాళ్ళకి చెప్పండి తప్పు చేస్తున్నారన్న విషయం చెప్పండి, చెప్పి ఆ విషయం చేయడానికి ప్రయత్నం చేయండి. మరి మొన్న ఒక ఆయన మాట చెప్పాడు. ఆయన ఏంటంటే ఆ చర్చ్లో కొయరంతా బాపిల్లేనండి పాస్టర్ గారు, అందరూ బాపిల్లలే అన్నాడు ఆయన. మీకు ఎంతమంది పిల్లలన్న? 3 అన్నాడు. అంతా 3 పిల్లలని వేస్తున్నావేంటి మరి? పిల్లలందరూ మన పిల్లలు అనుకోవడం తప్పు కాదు, అది ప్రేమ. కానీ అంతా మీ పిల్లలు అంటే హబిబిబిబి. నేను అన్నది ఏంటంటే మెయిన్ లీడర్ మావాడు, మెయిన్ డ్రమ్మర్ మావాడు, మెయిన్ కీబోర్డు మావాడు అన్నాడు. 3 వాళ్ళు మా పిల్లలే, మా పిల్లలే, మేమే. చిన్న బలహీనతే కానీ ఇది లోపల నేను ఏం చేస్తుంది? ఆత్మీయంగా గర్విష్ఠిని చేస్తుంది. ఒకసారి ఇలా మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా మీకు కనపడితే వాళ్ళ కోసం, రెండోది నీలో నీకు తెలియని ఈ డ్యూయల్ క్యారెక్టర్ బయటకు వస్తూ ఉంటుంది, అది నీకోసం. లేచి నిలబడదాం, లేదు మోకరిద్దాం. లెట్ అస్ ప్రే ఫర్ దిస్. ఈ ఆత్మీయ గర్వపు ఉత్సు ఇంకా చాలా రకాల్లో ఉంది, కానీ నీకు బేసిక్గా నువ్వు ఎదురు చూస్తున్న పరిస్థితులు కాబట్టి వీటిని గుర్తించి ఆ ఆత్మీయ గర్వ